ஆனந்தமயம் தேவம் நிர்மலம் ஸ்பதிகாஹ்ருதிம் ஆதாரம் சர்வ வித்யானாம் ஹயக்ரீவம் உபாஸ்மஹி. ஓம் ஜகன்மாத்ரே நமஹ. ஐம் வத வத வாக்பாதினி ஸ்வாஹா. ஓம் ஹ்ரீம் குரு ரூபே மாம் க்ருஹ்ணா க்ருஹ்ணா. ஐம் வத வத வாக்பாதினி ஸ்வாஹா. ஓம் ஐம் நம சாரதே ஸ்ரீ சுத்தே நம சாரதே. ஐம் வத வத வாக்பாதினி ஸ்வாஹா. ஓம் ஐம் நம சரஸ்வதி ச சர்வஜ்ஞா சர்வசித்தி பிரதாயினி நம. ஐம் வத வத வாக்வாதினி ஸ்வாஹா. ஓம் ஹ்ரீம் ஐம் மா சரஸ்வதி சாரஸ்வத பிரதா. ஐம் வத வத வாக்வாதினி ஸ்வாஹா. கொஞ்சம் சாஸ்திரநாமంలో சரஸ்வதி சாஸ்திரநாமంలో மந்திரமுக்தంగా రచించబడినది వండి. వీటి చేత ఈ శబ్దబలం చేత లోక కళ్యాణం జరుగుతుంది. గానం చేసే వారికి చక్కటి సరస్వతమైన అభ్యాసం వస్తుంది అని పెద్దల యొక్క మహద్వాక్యాలు. ఆ సహస్రనామంలో ఎప్పటికప్పుడు మనం కొన్ని శ్లోకాలు తీసుకుంటున్నామండి. ఈ రోజు కూడా కొన్ని శ్లోకాలు. మహాదేవి మహేశాని మహాసరస్వత ప్రదా మహాసరస్వతి ముక్త ముక్తిదా మలనాశని மகேஸ்வரி மகானந்தா மகாமந்திர மயி மகி மகாலட்சுமி மகாவித்யா மகாமந்தாரவாசினி மந்திரகம்யா மந்திரமாதா மகாமந்திரஃபலப்ரதா மகாமுக்திர் மகாநித்யா மகாசித்தி பிரதாயினி மகாசித்தா மகாமாதா மகாதாகார சம்யுதா மகாமகேஸ்வரி மூர்த்தி மோக்ஷதா மணிபூஷணா மேனகா மானினி மான்யா முச்சுக்னி மேருரூபிணி மதிராட்சி மதாவாச மகரூபா மகேஸ்வரி நாமோக மகாமாயா மாத்ருணாம் மூர்த்தி சம்ஸ்திதா மகாபுண்யா முதாவாச மகாசம்பத்ரதாயினி மணிபூரைக நிலையா மதுரூபா மகோத்கடா மகாசூக்ஷ்மா மகாசாந்தா மகாசாந்தி பிரதாயினி உமித்துச்சா மோகஹந்திரி மாதவி மாதவ பிரியா மாயா மகாதேவஸ்துத்யா மகிஷி கணபூஜிதா உஷ்டாநதா ச மகேந்திரி மகேந்திர பததாயினி மதி மதிப்பிரதா மேதா மத்யலோக நிவாசினி உக்ஷா மகா நிவாசா ச மகாபாக்ய ஜனாசிரிதா மகிழா மகிமா மிருச்சுஹாரி மேதா பிரதாயினி மேத்யா மகாவேகவதி மகாமோக்ஷபலப்பிரதா மகாபிரபாபா மகதி மகாதேவ பிரியங்கரி மகாபோஷா மகர்த்திஷா முக்தாஹார விபூஷணா மாணிக்ய மாணிக்ய பூஷணா மந்திர முக்கிய சந்திரார்த்தசேகரா மனோரூபா மனசுத்தி மனசுத்தி பிரதாயினி மகாகாருண்ய சம்பூர்ண மனோன்மன சுவந்திதா மா பாதக ஜாலக்னி முக்திதா முக்தபூஷணா மகாமனோன்மணி மகாஸ்தூலா மகாக்ரதுஃபலப்ரதா மகாபுண்ணியஃபலப்ராப்யா மாயா திரிபுரநாசினி மகானசா மகாமேதா மகாமோதா மகேஸ்வரி மாலாகரி மகோபாயா மகாதீர்த்தஃபலப்ரதா மகாமங்களசம்பூர்ணா மகாதாரித்ர்யநாசினி மகாமகா மகாமேகா மகாகாளி மகாப்ரியா மகாபூஷா மகாதேகா மகாராஜ்ஞி முதாலயா. ஓம் ஹ்ரீம் ஐம் நமோ பகவதி ஐம் வத வத வாக்வாதினி ஸ்வாஹா. ஜெகன்மாதா சரஸ்வதி நமஸ்கரிஸ்து. அம்மா, ஈ காரியக்கிரமாన్ని ட்யூஜியம் చేస్తూ ఎంతో శ్రమ తీసుకుంటున్న మా కౌశిక్కిని ఆశీర్వదించండి, చక్కటి జీవితాన్ని ప్రసాదించండి అని అభ్యర్థిస్తూ, ఓ ప్రియ శ్రోతలారా, మీ అందరికీ నమస్కరిస్తూ, ముఖే ముఖే సరస్వతి అని కాళిదాసు అన్నట్టుగా ఈ వింటున్న వాళ్ళందరూ నాకు ఉపాసనా దైవమైనటువంటి సరస్వతి స్వరూపులుగా నేను నమస్కరిస్తున్నాను. ఉత్పత్తి ప్రకరణంలో నీలోపాఖ్యానంలో సరస్వతీదేవి లీలాదేవి గిరిగ్రామం ఉన్నటువంటి బ్రహ్మాండంలో ప్రవేశించడం, అక్కడ కాసేపు వాళ్ళు సంభాషించుకోవడం ఇదంతా జరిగింది. ఆ తర్వాత వారు అలా సంభాషించుకుంటూ క్రమంగా అక్కడ ఆ బ్రహ్మాండ మండపాన్ని వదిలిపెట్టి, ఇక అంతకు ముందు విదురధుడు ఉన్నటువంటి బ్రహ్మాండ మండపానికి బయలుదేరే ప్రయత్నం చేస్తున్నారు. విదురధుడు అంటే మన యొక్క నీలాదేవి భర్త పద్ముడు దేహ పతనానంతరం అనుభవిస్తున్న ఆస్వాదిస్తున్నటువంటి బ్రహ్మాండం వైపుగా వీళ్ళు వెళ్ళాలనేటువంటి సంకల్పం చేశారు. వారు దోవలో తారసపడుతున్నటువంటి అంధకార తేజోమయ జగత్తులు దాటుకుంటూ వెళ్తున్నారు. అట్లా వాళ్ళు సంభాషించుకుంటూ ఒకనొక బ్రహ్మాండ మండపం చేరారు. ఆ బ్రహ్మాండ మండపాన్ని కూడా శూన్యాన్ని దాటినట్టుగా దాటిపోయారు. ఇటువంటి బ్రహ్మాండాలు ఇవన్నీ కూడా ఇవి అనంతము, అంతేకాదు చిరాకాశాన్ని స్పృశించనివి, చిరాకాశంలో భావనా మాత్రంగా అనుభవం అయ్యేవి కదా, అవన్నీ దాటుకుంటూ పోయారు. ఆ విధంగా వారు ఆ బ్రహ్మాండ మండలంలోని పంచభూత ఆవరణలన్నీ దాటేశారు, పరమాకాశాన్ని దర్శించారు. వారికి ఆ పరమాకాశంలో ఇటువంటి జగత్తులు అటువంటివి అనేకం అసంఖ్యాకంగా కనిపించాయి. అనేక బ్రహ్మాండ ఆవరణలు చూచారు. ఇంకొక విచిత్రం ఏంటంటే ఆ మహాకాశంలో శూన్యంలోంచి కోట్ల కలది జగత్తులు లేస్తున్నాయి, కొన్ని లేస్తున్నాయి అప్పటికప్పుడు, కొన్ని తిరుగుతున్నాయి, కొన్ని లయించిపోతున్నాయి, కొన్ని నిశ్చలంగా ఉన్నాయి, కొన్ని వంకరటింకరగా తిరుగుతున్నాయి. ఇదంతా కూడా ఆయా బ్రహ్మాండంలో ఉన్నటువంటి జీవుల యొక్క జ్ఞానాన్ని అనుసరించి జరుగుతుంది. అయితే ఈ బ్రహ్మాండాల వ్యవహారం అంతా, ఓ రామచంద్ర, ఈ బ్రహ్మాండాల వ్యవహారం ఉంది చూసావు, ఇదంతా ఎటువంటిది అని మనం చెప్పుకోవాలనుకుంటే, ఎత్ర ఎత్రో ఉదితా సంవిద్యే ఏషాం యథా యథా, ఎవరికి ఎత్త ఏ విధమైన ఇతపూర్వపు వాసనా జ్ఞానం స్ఫురిస్తుందో వారికి ఆ ప్రదేశంలో అటువంటి రూపాలే, అటువంటి ప్రదేశాలే, అటువంటి జగత్తులే, అటువంటి బ్రహ్మాండాలే అనుభవం అవుతూ ఉంటాయి. తత్ర తత్ర ఉదితం రూపం తేషాం తేషాం తథా తథా, అనగా ఎవరికి ఎటువంటి వాసన ఉంటే, సంస్కారం ఉంటే వారికి ఆ రూపమైనటువంటి జగత్తే పరమాకాశంలో అనుభవం అవుతూ ఉంటుంది. అందుచేత తత్వజ్ఞానుల దృష్టిలో ఈ ఊర్ధ్వ అధో మధ్యలోకాలు ఉన్నాయి చూడవు, ఇవన్నీ కేవలం మనోకల్పన మాత్రంగా వాళ్ళు చూస్తూ ఉంటారు. మనస్సుల చేత కల్పించబడి అనుభవిస్తున్నటువంటి విషయాలుగా, అంతేగాని వాస్తవం కాదు అన్న దృష్టితో భావన మాత్రంగా అసద్వస్తువుగా వాళ్ళు స్వసత్తా రహితమైనవిగా వాళ్ళు చూస్తూ ఉంటారు. తత్వజ్ఞానులకి ఇదంతా కూడా స్వతహాగా ఉన్నవి కావు, జీవు యొక్క భావన చేతనే ఇదంతా అనుభవం అవుతోంది అన్నిటిని ఉద్దేశంతోనే చూస్తారు వాళ్ళు. స్వసత్తారూపమైనటువంటి బ్రహ్మము కాకుండా మిగతాదంతా కల్పన, కల్పన చేతనీయమే గాని, కల్పన చేత అనుభవం అయ్యేది కాని మరింకేమీ కావు, ఇంకేమీ కానీ కాదు. ఈ బ్రహ్మాండములు, వాటి రాకపోకలు, జీవులు వాటి రాకపోకలు, జీవన్ మరణాలు, లోకాలు, మరణానంతర ఉత్తర ఉత్తమ లోకాలు, అధమలోకాలు, ఈ వ్యవహారం అంతా తత్వజ్ఞానులు తమ హృదయాకాశంలో ఏమాత్రం పొందకుండానే కేవల సాక్షి స్వరూపులై దర్శిస్తూ ఉంటారు. వారికి సర్వే సర్వత్రా అంతటా బ్రహ్మమే దృశ్యముగా అనుభవం అవుతున్నట్టుగా వాళ్ళు వాళ్ళ అనుభూతి ఉంటుంది. అప్పుడు రామచంద్రమూర్తి అడుగుతున్నారు, మహర్షి జగద్గురు, పరమాకాశము నిశ్చలము నిర్విషయము అద్వితీయము కదా, అందులోంచి జగత్తులు పుడుతున్నాయి, జగత్తులు సంచారం చేస్తున్నాయి, జగత్తులు లయిస్తున్నాయి అనేటువంటి సమాచారం అంతా ఎట్లా సమన్వయించుకోవాలి, నిర్విషయమైనటువంటి పరమాకాశంలో జగత్తులు అనబడే విషయ వ్యవహారాలు ఎలా బయలువెడుతున్నాయి, ఈ విషయం ఈ సందర్భంలో నాకు విశదీకరించవలసినదిగా కైండ్లీ ఎక్స్ప్లెయిన్ టు మీ స్వామి. వశిష్ఠ మహర్షి, ఓ రామచంద్ర, జగత్తులుగా చూడబడేవి జగత్తులుగా అనుభవిస్తున్న వారు అంతా చిదాకాశం కంటే ఏమాత్రం చిత్సత్త కంటే ఏమాత్రం వీరు కాదయ్యా. ఇదంతా ఈ జగత్తులు అనబడేవి అజ్ఞానుల దృష్టికి స్వకీయ కల్పనా కారణంగా ఆ విధంగా ఈ విధంగా పదార్థ జాల అనుభవంగా ప్రాప్తిస్తున్నాయి. ఇప్పుడు నీకు చెప్పినదంతా కూడా బ్రహ్మాండాలు బ్రహ్మాండ కల్పనము ఇవన్నీ కూడా అజ్ఞానులు వాటిని ఈ జగత్తులన్నీ వాటి ఉత్పత్తి స్థితి లయాలని ఏ దృష్టితో చూస్తున్నారు అన్న దృష్టి అన్న విషయాన్ని నేను నా ఉద్దేశంలో ఉంచుకుని మీకు చెప్పాను. ఇదంతా కల్పనే అంటానికి మనం ఇక్కడ చిన్న దృష్టాంతం చెప్పుకోవచ్చు. సర్వము చిత్తం యొక్క కల్పన వ్యవహారమే అనడానికి రెండు దృష్టాంతాలు చెప్తాను విను. ఒక బాలుడు ఉన్నాడు, ఆ బాలుడు కొన్ని బొమ్మలతో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వాళ్ళకి వివాహం చేయటం, సైనికులు పెళ్లి కొడుకు తల్లిదండ్రులు, ఈ విధంగా బొమ్మలు తయారు చేసుకుని ఆడుకుంటుంటారు, బొమ్మల పెళ్లి అంటుంటారు. ఇప్పుడు పెద్దలు ఎవరైనా ఆ బొమ్మలు చూసి వాళ్ళు నిజంగానే వీడు రాణి, వీరు రాజుగారు, వీరు మిత్ర సైన్యం, వీరు శత్రు సైన్యం అని ఆ బొమ్మలు కలిపి తయారు చేసుకుని వారు ఆ బొమ్మల ఆట ఆడుకుంటూ ఉంటారు. ఎవరైనా పెద్దవాళ్ళు అటు పోతూ వాటిని చూసి ఏమయ్యా రాజు ఇక్కడ ఉన్నప్పుడు రాణి ఇక్కడ ఉండకూడదు కదా, రాణి ఇక్కడ ఉండాలి కదా అని వారు ఆ రాజు బొమ్మ పక్కన రాణి బొమ్మను పెట్టి ఆ ఇప్పుడు బాగుంది అంటూ ఉంటారు. ఆ పిల్లలకి సహకరి పెద్దలకి తెలుసు ఇక్కడ రాజు లేడు, శత్రువు లేడు, మిత్రుడు లేడు, రాజు రాణి వివాహం లేదు, ఏమి లేదు, అంతా బొమ్మలే, బొమ్మల పెళ్లితో సంకల్పమే. చిన్నపిల్లలు వివాహము ఇటువంటి బొమ్మల పెళ్లి ఇటువంటివన్నీ వాళ్ళు సంకల్పించుకుని బొమ్మలాట ఆడుకుంటూ ఉంటారు. పెద్దలు అన్ని తెలిసి అవన్నీ మట్టి బొమ్మలే అని తెలిసి పిల్లల ఉపలాటాన్ని అనుసరించి వాళ్ళు కూడా కాసేపు వాళ్ళ ఆటకి ఒక ఐడియా సుందరమైన ఐడియా ఇస్తూ ఉంటారు. అలాగే ఈ బ్రహ్మాండాలు ఇవన్నీ కూడా అక్కడ బొమ్మలాటలో పిల్లలు ఇమ్మర్స్ అయినట్టుగా జీవులు ఈ దృశ్య వ్యవహారాల్లో వీటి యొక్క స్థితిగతుల్లో వీటి లోకాతీత వ్యవహారాల్లో ఇమ్మర్స్ అయి ఉంటున్నారు. ఈ బ్రహ్మాండముల సృష్టి స్థితి కల్పన లయము ఇవన్నీ కూడా కల్పన ఎందే ఉద్భవించి అంటే క్రియేటివిటీ క్రియేషన్ విజువల్ క్రియేషన్ మళ్ళా కల్పన చేయడమే కల్పన ఎందే నశిస్తున్నాయి లయించిపోతున్నాయి. బాగుంది మా అప్పుడు రామచంద్రమూర్తి ఈ ఊర్ధ్వ ఆధో మధ్య లోకాలన్నీ కూడా కల్పన చేతనే ఏర్పడుతున్నాయా అని వశిష్ఠ మహర్షి అనగానే రామచంద్రమూర్తి ఒక చిన్న ప్రశ్న వేస్తున్నారు. రామచంద్రమూర్తి అంటున్నారు, కిమర్హత్ స్యాత్ కిమూర్ధ్వం స్యాత్ కిం తెలియత్ర భాసుదే ఇది బ్రూహి మమ బ్రహ్మన్ ఇహ ఇవ ఏది నాస్తితం. ఏది నస్తితం, అధిష్టానమైనటువంటి పరబ్రహ్మం నందు బ్రహ్మాండాలు లేవు, ఉర్ధ్వలోకాలు లేవు, అధోలోకాలు లేవు, ఏమి లేవు, కానీ ఇవన్నీ కల్పించబడుతున్నాయి. ఎవరి చేత కల్పించబడుతున్నాయి, ఎందుకు కల్పించబడుతున్నాయి, ఈ ఊర్వ ఊర్ధ్వ అధో మధ్య లోకాలన్నీ కల్పన చేస్తుంది దేవుడు స్వామి. వాస్తవానికి బ్రహ్మం నుండి ఇవన్నీ లేకపోయినప్పటికీ ఇవన్నీ కల్పన చేస్తూ వీటి స్థితికి కారణమవుతున్నది ఎవరు, ఎందుకు, వై ఆల్ దిస్ ఇస్ టేకింగ్ ప్లేస్? ఎందుకంటే ఈ బ్రహ్మాండంలోకి పైన, క్రింద, వెనుక, ముందు అనేక కల్పనలు వచ్చి పడుతున్నాయి. బ్రహ్మాండములు ఎవరి సంకల్పం చేత వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి అనే విషయంలో మరి కొంచెం వివరించమని నా ప్రార్థన స్వామి. అప్పుడు వశిష్ఠ మహర్షి చెప్తున్నారు, ఆయన రామచంద్ర
సర్వావరణాయేతే మహత్యంత వివర్జితే బ్రహ్మాండా భాంతి దుర్దృష్టే యోగి కేశోండ్రకో యథా.
ఒక ఏకీకటి కన్నువాడు ఆకాశం వైపు చూచాడు, అక్కడ రెండు ఇద్దరు చంద్రులు ఉన్నట్టు భూమి వైపు చూచాడు, ఒక అక్కడ ఒక వస్తువు ఉంటే అనేక వస్తువులు ఉన్నట్లు కనిపిస్తూ ఉంటుంది చూడు. అలాగే అవిద్య అనేటువంటి భావన అంటే ఊహా భావన, ఒక ఆయన కథ రాస్తున్నాడండి, ఆ కథలో అటువంటి పాత్రలు ఎక్కడా లేవు, కానీ ఆ రచయిత రాసుకుంటూ పోతున్నాడు. కథలు ఆ పాత్రలు చెప్పబడేవాడు ఎక్కడా లేరని తెలియదు ఆయనకి, కానీ కథ కళ్ళు అల్లుకుంటూ పోతున్నాడు. అదేవిధంగా జీవుడు కూడా అవిద్య ఎందు ఉన్నప్పుడు, ఊహ కల్పన భావన ఎందు ఉన్నప్పుడు నిర్విషయము బ్రహ్మాండ రహితము దృశ్యరహితము అయినటువంటి పరమ పదములో ఈ బ్రహ్మాండాలు కనిపించడం జరుగుతుందయ్యా, అంత ఉంది విశేషం ఏం లేదు. అస్వాతంత్ర్యా ప్రభావంతే పదార్థాలు అన్ని కూడా ఈశ్వర ఇచ్చను అనుసరించి ప్రవర్తిస్తున్నాయి, కానీ స్వతహాగా ప్రవర్తించట్లేదు. పదార్థాలకి స్వాతంత్ర్యం లేదు, స్వకీయమైన స్వాతంత్ర్యం అంటూ లేదు. ఇదంతా స్వకీయ కల్పనా చమత్కారం చేత పరబ్రహ్మ స్వరూపుడైన జీవుడే ఇవన్నీ అనుభవిస్తున్నాడు. ఇక జ్యోతిష్య శాస్త్రం తెలిసినటువంటి మహనీయులు, జ్యోతిష్ చక్రమును దర్శించినటువంటి మహాపండితులు ఉంటారే, ఈ బ్రహ్మాండం అంతా కూడా ఆకాశంలో ఉన్నటువంటి ఒకనొక మట్టి ముద్ద వంటిది, దశ దిక్కులు దీని కాళ్ళు, ఒక చీమ యొక్క దేహం వలె దీని యొక్క కింద భాగంలో భూమండలం ఉన్నది, పైన ఆకాశం ఉన్నది అని వర్ణిస్తూ ఉంటారు. ఇటువంటి బ్రహ్మాండాలు అసంఖ్యాకంగా కల్పించబడుతూ ఉంటాయి. ఆ కల్పనా చమత్కారాన్ని వింటాను, నీవు నీ జ్ఞానము కొరకు అవన్నీ కల్పనా చమత్కారమే అయినప్పటికీ బ్రహ్మాండములో వెరైటీస్ ఆఫ్ బ్రహ్మాండాలు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తాను వినాయక. కొన్ని కొన్ని బ్రహ్మాండాల్లో మనుష్యులు లేరు, మేము జ్ఞాన దృష్టితో మా యొక్క సంచారంతో ఫిజికల్ అయితేను బోత్ మెంటల్ అయితేను జ్ఞాన దృష్టితో చూసిన అనే వేరు వేరైన బ్రహ్మాండాల గురించి కొన్ని విషయాలు చెప్తాను నేను. కొన్ని కొన్ని బ్రహ్మాండాల్లో అక్కడ ఉండే భూముల్లో మనుషులు లేరు, చెట్లు మాత్రం, చెట్లు పుట్టలు మాత్రమే ఉన్నాయి. వాటి ఆకాశ భాగంలో మాత్రం అశరీరులు అయినటువంటి దేవతలు, కిన్నెలు ఉన్నారు. కొన్ని మరికొన్ని బ్రహ్మాండాల్లో అప్పటికప్పుడు కల్పించబడినటువంటి, క్షణంలో కల్పించబడినటువంటి ప్రాణ సమూహాలు, రకరకాల ప్రాణ సమూహాలు, గ్రామాలు, పట్టణాలు, పర్వతాలు, ఆ పర్వతాల అంతరంగా కొన్ని జీవాలు, ఈ విధంగా ఒక క్షణంలో కల్పించబడి ఆ జగత్తంతా నడుస్తూ ఉంది. ఇటువంటి బ్రహ్మాండాలన్నీ చిరాకాశంలోనే ఉదయించి చిరాకాశంలోనే ఉంటూ చిరాకాశంలోనే లీనమవుతున్నాయని ఇంతకు ముందే చెప్తున్నాం కదా. కాబట్టి ఈ సృష్టికి అన్నిటికీ ఆత్మ యొక్క భావనయే కారణం అని మొట్టమొదటి మరొకసారి గుర్తు చేసుకుంటూ ఇంకా చెప్తున్నాను. సముద్రంలో తరంగాలు వేస్తున్నట్టు చిదాకాశ సముద్రంలో బ్రహ్మాండములు అనే తరంగాలు నిరంతరం వేస్తున్నాయి, పడిపోతున్నాయి. భవిష్యత్తులో కూడా అనేక బ్రహ్మాండ తరంగాలు లేవబోతున్నాయి. ఇందులో కొన్ని సంకల్పరాహిత్యం చేత అంధకార స్వరూపముని శూన్యంలో నిద్రిస్తూ ఉంటాయి అని అనుమానించబడుతుంది.
కొన్ని కొన్ని బ్రహ్మాండాలు మేము తరచూ చూస్తే వాటిలో కర్మాంత సూచకమైనటువంటి పనులు వస్తున్నప్పటికీ అందులోని జీవులు విషయ మోహితులై ఆ బ్రహ్మ తాము ఉన్న బ్రహ్మాండమే నశించబోతున్నది అనేది వాళ్ళ చెవులకి గాని మనసుకు గాని బుద్ధికి గాని ఏమాత్రం గోచరించలేదు. కొన్ని బ్రహ్మాండాలు అప్పుడే ఉద్భవిస్తూ ఉంటే వాటిలో విశుద్ధములైనటువంటి జీవులు అల్పదృష్టి గల జీవులు కూడా బయలువెడుతున్నారు. మరికొన్ని బ్రహ్మాండాలు మహాప్రళయ సమయం ఆసన్నం అవుతోంది, కొన్ని కొన్ని స్తబ్దములై ఉన్నాయి. ఏ విధంగా అయితే వాయువునందు స్పందన వల్ల వాయు తరంగాలు అనేవి ఏర్పడుతున్నాయో చిత్తత్వంలో అంటే ది నాలెడ్జ్ నోయింగ్ కాన్షియస్నెస్ ముందు మనం చెప్పుకుంటున్నటువంటి బ్రహ్మాండాల కల్పనలన్నీ ఉదయిస్తున్నాయి. అయితే ఈ బ్రహ్మాండముల నిజ స్వరూపం మాత్రము చిత్సత్తయే. లేక దీని యొక్క భౌతిక రూపాన్ని నిర్వచించమంటావా వచ్చిన రూపాన్ని నిర్వచించి చెప్తాను విను. పూర్వ జన్మలందు కొందరు యోగులు వారు ఆచరించినటువంటి జ్ఞాన కర్మాదుల అనుష్ఠానం చేత వారి యొక్క సంకల్పం చేత ఈ బ్రహ్మాండాలు భావనా మాత్రంగా సృష్టించబడుతున్నాయి. కొన్ని బ్రహ్మాండాలు బ్రహ్మదేవుడి చేత రచించబడుతున్నాయి. కేచిత్ బ్రహ్మాది పురుషాః కేచిత్ విష్ణువాది సర్గసాః కేచిత్ అన్య ప్రజానాథాః కేచిత్ నిమ్నాథ జంతవః. కొన్ని బ్రహ్మాండాలు బ్రహ్మదేవుడు రచించారు, మరికొన్ని విష్ణుదేవులు వారు కల్పించారు. కొంతమంది కొన్ని బ్రహ్మాండాలు కొందరు ప్రజాపతులు రచిస్తున్నారు, కొన్నిటికి అసలు కర్తయ్యే లేడు. కొన్ని చోట్ల బుద్ధిజీవులే లేరు. కొన్ని బ్రహ్మాండాలు కొందరు కలిసి విచిత్రంగా సృష్టిస్తున్నారు. కొందరు మహనీయులు యోగులు ఒకరి మీద కోపంగానో ఏదో ఆశయంతో కొన్ని కొన్ని బ్రహ్మాండాలు సృష్టిస్తున్నారు. మన మన విశ్వామిత్రుడు సృష్టించిన విశంఖ స్వర్గంలాగా. కొన్నిట్లో మానవులు మాత్రమే ఉన్నారు, కొన్నిట్లో పాషాణాలు మాత్రమే ఉన్నాయి, కొన్నిట్లో క్రిములు మాత్రమే ఉన్నాయి, కొన్ని చోట్ల చలనం లేని జంతువులు ఉన్నాయి. ఓ రాఘవా, ఇటువంటివి అయినటువంటి అనేక సృష్టిలతో ఈ బ్రహ్మాండాలంతా నిండి ఉన్నాయి. అటువంటి బ్రహ్మాండాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. కొన్ని వాటిలో కొన్ని కొన్ని వ్యవహారాలు యోగుల ఊహలకు నాలాంటి వాటికి కూడా అందాలను తెలివైన ఉన్నాయి. అవన్నీ ఒక విషయం మాత్రం సత్యం, అవన్నీ శూన్యమునందే ఉండి మహాకాశ స్వరూపమై వ్యవహరిస్తున్నాయ్యా. కొన్ని కొన్ని బ్రహ్మాండాలు ఎట్లా పరిణామం పొందుతున్నాయి అనేది మహనీయులైన విష్ణువు మొదలైన వారు కూడా వారి జీవితం అంతా వీక్షించి కూడా తెలుసుకోలేకపోతున్నారు. అయితే ఈ బ్రహ్మాండాలు కొన్ని బ్రహ్మాండాలలో భూత ఆకర్షణ ఉంది, అందుచేత అది జలము జీవులు మొదలైన వాటిని కోల్పోకుండా ఉన్నాయి. ఓ మహామతి, ఈ జగత్తులు బ్రహ్మాండాల విషయం వర్తమానంలో నా దృష్టి పథంలో ఉన్నంత వరకు ఇక్కడ మనకు అవసరమైనంత వరకు వర్ణించాను. వాస్తవానికి వాటిని సంపూర్ణంగా వర్ణించి చెప్పలేమయ్యా. ఎన్ని లక్షల కోట్ల బ్రహ్మాండములు ఏమి విభేదములతో ఉన్నాయో అది భాషకి గాని భావానికి గాని అందే విషయం కాదు. సరే, మనం మళ్ళా ఈ లీలా సరస్వతుల విషయానికి వద్దాం. ఆ విధంగా లీలా సరస్వతి దేవి కబుర్లు చెప్పుకుంటూ పయనిస్తున్నారు కదా, కొన్ని కొన్ని జగత్తుల్లో ప్రవేశిస్తున్నారు, మళ్ళా బయలుదేరుతున్నారు. అట్లా ప్రయాణిస్తూ క్షణంలో లీల ఓహో నా భర్త పద్మిని దేహం భౌతిక దేహం ఎలా ఉందో అని క్షణంలో భావించింది. ఎప్పుడైతే భావించిందో మరుక్షణం ఆ ఇద్దరు కూడా జగన్మాత అయినటువంటి సరస్వతీదేవి ఆ లీలా మహాభక్తులైనటువంటి ఆ లీలాదేవి వారి యొక్క పద్మిని అంతఃపురంలో ప్రవేశించారు. అక్కడ వారిద్దరూ కలిసి అంతఃపురంలో ప్రవేశించి పడక గదిలో
ఎక్కడ తమ పద్ముని యొక్క భౌతిక దేహం ఉన్నదో అక్కడికి వెళ్ళి చూచారు. పద్ముని దేహం యథాపథంగా చక్కగా పూలతో కప్పబడి ఉంది. ఆ పక్కనే సమాధి అందు నిమగ్నమై లీలాదేవి శరీరం ఉంది. ఓహో, మా రాణిగారు ఏదో నిశ్చల సమాధిలో ఉన్నారు అని అక్కడ సేవకురాళ్ళు అనుకుంటూ, వాళ్ళు కూడా ఇంకేమి పని లేదు కదా అని కలత నిధులలో అనుభవిస్తున్నారు. లీలాదేవి అక్కడికి వెళ్లాలని ఇచ్చ కలిగి ఉన్నంత మాత్రం చేత సరస్వతి దేవి ఆ సంకల్పాన్ని సిద్ధింపజేస్తూ ఆ పద్ముని దేహం దగ్గరికి వాళ్ళిద్దరూ వెళ్ళినట్టుగా సంకల్పించడం చేత క్షణంలో వారు ఆ పద్ముని దేహం చూడటం, అక్కడ పరిసరాలు చూడటం ముగించుకుని ఇక అక్కడి నుంచి బయలుదేరారు. అక్కడికి ఆ లీలాదేవి యొక్క భక్తులైనటువంటి ఇక్కడ పద్ముడు మరొక చోట విధురథుడు అయి విధురథ నామ దేయంతో అనేక సంసార విషయాలని అనుభవిస్తున్నటువంటి భర్త ఉన్నటువంటి బ్రహ్మాండము ఆ రాజ్యానికి బయలుదేరారు. సమయంలో ఏం జరిగింది, క్రమంగా వాళ్ళు విధురథుడు ఉన్నటువంటి రాజ్యం దగ్గరికి వచ్చారు. అక్కడ కొన్ని విశేషాలు జరుగుతున్నాయి. ఈ విధురథుని రాజ్యం పక్కన మరొక శత్రురాజు ఉన్నాడు, సింధురాజు అని. ఆయన సర్వ సైన్యంతో విధురథుని మీద దండయాత్ర చేశాడు. అక్కడ గొప్ప యుద్ధం జరుగుతోంది. అక్కడ జరుగుతున్న భయంకరమైనటువంటి దాన్ని చూసి అక్కడ ఉన్న మునీశ్వరుడు లోకశాంతి కొరకు దేవస్థానం చేస్తున్నాడు. ఓం శివనామ నిభావితే అంతరంగే మహతి జ్యోతిషిమాన నీమయార్థే గురితాన్యపయాంతి దూరదూరే ముహురాయాంతి మహాంతి మంగళాని. ఈ విధమైనటువంటి స్తోత్రాలు చూస్తున్నారు. అక్కడ యుద్ధం జరుగుతోంది. ఆ యుద్ధంలో ఎందరో వీరులు నేల కోరుతున్నారయ్యా అని కొనసాగిస్తూ ఉంటే అప్పుడు రామచంద్రమూర్తి, స్వామి వశిష్ఠ మహర్షి, ఇప్పుడు నేను మనకు కళకి సంబంధించనిది బట్ ఒక రాజుగా నాకు అభిలాష కలిగి ఉన్నది అయినటువంటి ఒక ప్రశ్న వేస్తాను. ఏ భటుల్ని వీరుడు అంటాం, ఎవరు వీర స్వర్గానికి అర్హులవుతారు, ఈ విషయం దయచేసి చెప్పండి అని రామచంద్రమూర్తి అడిగారు. అది సందర్భం కాకపోయినా వశిష్ఠ మహర్షి చిరునవ్వు నవ్వుతూ, నాయన అట్లాగే నేను చెప్తాను, వీరుడు వీర స్వర్గం ఈ విషయంలో రెండు మూడు విషయాలు చెప్పుకునే మనం ముందుకెళ్దాం. నువ్వు ప్రశ్నించావు కాబట్టి మనకు మన సందర్భానికి అది ఉచితం కాకపోయినప్పటికీ నీకు విషయం కోసం ఇది చెప్తున్నాను వినవయ్య. వీరుడు అంటే ఎవరైతే శాస్త్రానుకూలమైనటువంటి ధర్మయుద్ధం ఆచరిస్తూ ఉంటాడో అటువంటి ప్రభువు యొక్క ప్రయోజన నిమిత్తం యుద్ధం చేస్తూ తన ప్రావీణ్యత చూపేవాడిని వీరుడు అంటాం. అటువంటి ధర్మయుద్ధం, ధర్మానికి అనుకూలమైన రాజుకు సేవగా చేసే యుద్ధంలో ప్రాణాలు తిరిగిస్తే అటువంటి వాడు వీర స్వర్గం అలంకరిస్తూ ఉంటాడు. అలా కాకుండా ప్రభువు శాస్త్ర విరుద్ధంగా అన్యాయంగా లోకులను బాధించాలనే ఉద్దేశంతో లేకపోతే దురాశ పేరాశతో అధర్మ యుద్ధం చేసేవాడు సేవించేటువంటి సైనికులు మరణం పొందినప్పుడు స్వర్గాన్ని పొందరు, పైగా నరకాన్నే పొందుతారు అని గుర్తు చేస్తున్నారు. అటువంటి వాడు ఉత్తరోత్తర వేదనలు రోదన అధర్మ యుద్ధాన్ని సపోర్ట్ చేస్తూ యుద్ధం చేసిన సైనికుడు ఉత్తరోత్తర వేదన రోదన పొందుతాడు అని శాస్త్రాలు మనకు చెప్తున్నాయి. ఎవరైతే ధర్మరక్షణ అనే ప్రవృత్తి కలిగి ఉంటారో అటువంటి రాజు కొరకు, గో బ్రాహ్మణులకు యుద్ధం చేయడానికి నిమితుల కొరకు, శరణాగతుల కొరకు ఎవరైతే యుద్ధం చేస్తారో వారు మరణించిన తరువాత స్వర్గలోకానికి ఆభరణం అవుతారు. స్వదేశ రక్షణ కొరకై మృతి చెందే రాజు గాని అతని భటులు గాని స్వర్గానికి వెళ్తారు అని శాస్త్రాలు చెప్తున్నాయి. శాస్త్రాలు ఈ యుద్ధంలో మరణించిన వీరుడికి వీర స్వర్గం గురించి ఎలా ప్రతిపాదిస్తున్నాయో ఆ విషయాలు మనం ఇప్పుడు చెప్పుకుంటున్నామయ్యా. ఈ విధంగా చక్కగా తన దేశ రక్షణ కోసం ఎవరైతే ప్రాణత్యాగం చేస్తారో వారు స్వర్గమునకు వెళ్తూ ఉంటారు. అట్లా కాకుండా ప్రజాపీడనం చేస్తూ దుష్ట అభ్యాసం కలిగిన రాజును, పరరాజును సపోర్ట్ చేస్తూ ప్రజలకు అన్యాయము బాధ కలిగింపజేసేటువంటి కారణాలతో
తోడయ్యేటువంటి ఉద్దేశంతో ఎవరైతే యుద్ధం చేస్తారో వారు మరణించిన తర్వాత నరకం చేస్తారయ్యా. ఒకడు రాజు కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు, ధర్మ విరుద్ధంగా శాస్త్ర విరుద్ధంగా ఏదైనా ఆచరించేవాడు మృతి చెందిన తర్వాత నరక పతనం తప్పదయ్యా. అందుచేత అధర్మ యుద్ధమత్తులై ప్రాణులను చంపి అటువంటి రాజులు పాపమే మొటకట్టుకుంటున్నారని శాస్త్రాలు గుర్తు చేస్తున్నాయి. సూర్యుడనేవాడు ఎటువైపు ఏ స్థితిలో యుద్ధం చేసినా స్వర్గమే పొందుతాడు అని కొందరు అభిప్రాయం కలిగి ఉన్నారు. అది లోక ప్రచారంలో ఉంది, కానీ శాస్త్ర ప్రవచన ప్రకారం ధర్మయుద్ధం నిర్వర్తించిన వారికి మాత్రమే స్వర్గ ప్రవేశం ఉంటుంది అని చెప్పబడుతోంది. సహజీవుల రక్షణ కొరకు తన పరాక్రమాన్ని, దేశ రక్షణ కొరకు తన తెలివితేటలని పరాక్రమాన్ని ఉపయోగించేవారు వీర స్వర్గానికి అర్హులవుతారు. తక్కిన వారి చేస్తున్నది పిల్లల పోట్లాట లాంటిదే. అయితే ఎవరైతే ధర్మయుద్ధం చేస్తారో అటువంటి సూర్యులను ఆహ్వానించి గౌరవించడానికి ఉత్కంఠతో దేవతా స్త్రీలు వేచి ఉంటారు అని కూడా శాస్త్రాలు చెప్తున్నాయ్యా. ఇప్పుడు మళ్ళా కథలకు వెళ్దాం. అక్కడ ఒక యుద్ధం జరుగుతోంది. సింధురాజు మన విధురజుడు అంటే పద్ముడు తదనంతరము ఏ దేహాన్ని ఆశ్రయించాడో, ఏ గొప్ప రాజ్యాన్ని పాలిస్తున్నాడో అటువంటి విధురజుడు ఆ సింధురాజు ఉభయ సైన్యాలు పెద్ద యుద్ధంలో తలమొలకలైనవి అయి ఉన్నారు. ఇక్కడ యుద్ధ శబ్దాలు భయంకరంగా వినుకుడుతున్నాయి. అనేక మంది సైనికుల దేహాలు నెల కూలై యుద్ధం అతి భీకరంగా సాగుతుంది. సరస్వతి, లీలాదేవి అదంతా అక్కడ జరిగేటువంటి యుద్ధ కార్యక్రమాన్ని అంతా అసలేదు లైట్ చూస్తున్నారు. ఇంతలో సాయంకాలం అయింది. ఈ ఉభయ పక్షాల్లోని సేనాపతులు ఒకరితో ఒకరు వార్త పంపుకుని యుద్ధాన్ని ఆ రోజు ఆపారు. యుద్ధ విరామం అందరికీ అంగీకారం అయింది. అక్కడ ఉండే సైనికులందరూ వారి వారి గుడారాలకో అంతఃపురాలకో వెళ్ళిపోయారు. ఆయా ఉభయ పక్షాలకు సంబంధించిన సైనికులు యుద్ధ రంగంలో యుద్ధం జరిగిన చోటును ప్రవేశించి అక్కడ మృతదేహాలను, గాయపడే దేహ వ్యక్తులను అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. క్రమంగా సాయంకాలం అయింది, రాత్రి అయింది. ప్రాణులందరూ నిద్రకు ఉపక్రమించారు. రాజమందిరంలో విధురజులు మాత్రం ఉన్నాడు. ఆ మన్నాడు యుద్ధం ఎలా చేయాలి, ఏ విధంగా ఎదుర్కోవాలి అని విచారణలో ఉన్నాడు. మంత్రులతో బాగా సమాలోచన చేసి మర్నాడు జరగబోయే యుద్ధం సంబంధించినటువంటి అనేక వ్యూహాలను అంతా చర్చించి ఆ మంత్రులను పంపివేశాడు. తాను విశ్రాంతి తీసుకుందాం అనుకుంటూ ఉన్నాడు. పానుపై తవళించి కళ్ళు మూసుకున్నాడు కొంచెం. ఇంతలో లీలాదేవి, సరస్వతీదేవి వారుండేటువంటి ఆకాశ స్థానాన్ని పరిశీలించి తలుపు రంధ్రం గుండా రాజగృహంలో ప్రవేశించారు. ఆ విధురజుడు ఎక్కడ నిద్రిస్తున్నారో అక్కడికి వచ్చేశారు. అలాగానే రామచంద్రమూర్తి స్వామి అయ్యా, అలా కథాగమనం జరుగుతూ ఉంటే మధ్య మధ్యలో నాకు చిన్న చిన్న అనుమానాలు వస్తున్నాయి, కాబట్టి మిమ్మల్ని చిన్న చిన్న ప్రశ్నలు వేస్తున్నాను. మీరు చెడ్డ వివరాలు విశేషాలు వివరిస్తున్నారు, మరొకసారి నాకు అనుజ్ఞం అండి, చిన్న ప్రశ్న వేస్తాను. రామచంద్ర అడగవయ్యా, ఏం అడగదలుచున్నావు? ఏం చేస్తామని కియన్ మాత్రమిదం స్థూలం శరీరం వాగ్విదాంబరా. ఓ వాగ్విదాంబరా, వశిష్ఠ మహర్షి ప్రభు, కియన్ మాత్రమిదం స్థూలం శరీరం రంధ్రేణ తంతు తనునా కథమాశ్వాశ్వాశత్ ప్రభో. అయ్యా, సరస్వతీదేవి, లీలాదేవి ఇద్దరు కలిసి సన్నటి రంధ్రం గుండా, తలుపు రంధ్రం గుండా
అంతఃపురంలో ప్రవేశించారు, నిరూరుడు నిద్రించినటువంటి ప్రదేశానికి వెళ్లారు అన్నారు కదా, వాళ్ళ భౌతిక శరీరాలు ఆ తలుపు రంధ్రం గుండా ఎలా ప్రవేశించాయి, ఈ విషయం కొంచెం వివరణ చెప్పండి స్వామి. అప్పుడు వశిష్ఠ మహర్షి, రామచంద్ర, మనం ఈ విషయం గురించి ఇంత పూర్వమే చెప్పుకున్నాం, మరలా నువ్వు ప్రశ్నిస్తున్నావు కాబట్టి మరలా ఇంకొకసారి నీకు గుర్తు చేస్తాను చూడు. ప్రతి దేహికి రెండు దేహాలు ఉన్నాయ్యా, ఆది భౌతిక దేహం, స్థూల దేహం అన్నాం దీన్ని, ఇది కాక భావనా దేహం ఇంకోటి ఉందన్నాం, అదేంటి ఆది వాహిక దేహం. ఈ భావనా దేహం వల్ల స్థూల దేహం పనిచేస్తుంది, అంతేకాని స్థూల దేహం వల్ల భావనా దేహం ఏర్పడలేదు. మామూలుగా ప్రపంచంలో ఏమనుకుంటాం, స్థూల దేహం ఉంటే కానీ భావనలు ఉండవు కదండి, ఇష్టము ప్రేమ ఎప్పుడండి దేహం ఉంటే కదా అనుకుంటున్నాం, కాదు, భావనల వల్ల అంటే ఇష్టము ప్రేమ ఆవేశము ఇచ్చింది వాటి వల్ల భౌతిక దేహాలు జీవుడు సంప్రాప్తింపు చేసుకుంటున్నాడు. కనుక ప్రతి జీవుడికి రెండు దేహాలు ఉన్నాయి, ఈ స్థూల దేహము భావనా దేహం. ఏ జీవుడైతే నేను ఈ స్థూల దేహ స్వరూపుని కదా అనే సంస్కారం కలిగి ఉంటాడో అటువంటి వాడు స్థూల బుద్ధిని జయించలేదు, కాబట్టి తలుపు యొక్క చన్నటి రంధ్రంలో నేను ప్రవేశించగలను అని నిర్వర్తించను లేడు, భావించను లేడు, సంకల్పించను లేడు, సమర్థుడు కాదు. అయితే ఈ స్థూల స్థూల దేహ బుద్ధిని జయించిన వారు ఉంటారు, అంటే నేను ఈ స్థూల దేహాన్ని కాదు అని ఉంటారు. ఇది నేను ఉపయోగించే ఒక వస్తువులే కాని, కాబట్టి చొక్కాన్ని నా దగ్గర చొక్కా ఉందనుకోండి, నేను చొక్కా అవుతాను అన్నది కదా, చొక్కా నేను ఉపయోగించే వస్తువే కానీ నేను చొక్కా అవనండి, నాకు స్కూటర్ ఉంది, నేను స్కూటర్ను ఉపయోగించేవాడిని కానీ స్కూటర్ నేను అవను కదండి. అలాగే ఈ భావన దేహానికి కూడా సాక్షిని, నాది భావన చేత దేహాన్ని ఉపయోగిస్తున్నాను, అందుచేత దేహ పరిమితుణ్ణి కాదు, నేను స్థూల మాత్రుణ్ణి కాదు, భావన మాత్రుణ్ణి, ఆదివాహిక దేహిని అనే భావం ఎవరైతే యోగ సాధన ద్వారా ప్రవృద్ధం చేసుకుంటారో, నిశ్చలం చేసుకుంటారో, వారికి కొత్త భావన వస్తుంది, నేను స్థూలం కాదు సూక్ష్మాతి సూక్ష్మ స్వరూపుణ్ణి అనే నిశ్చయం వాళ్ళలో, అనే సంస్కారం వాళ్ళలో ప్రవృద్ధం అవుతుంది. అటువంటి నిశ్చయము, అటువంటి సంస్కార బలం, యోగ బలం సంపాదించుకున్న వారు సూక్ష్మ ప్రదేశంతో కూడా ప్రవేశించగలరు. చూడు, ఇప్పుడు ఒక అతను ఒక చోట కూర్చుని ఏదో ఊరు దూరంగా ఊళ్ళో తన బంధువుల గృహంలో తాను మనస్సుతో ప్రవేశించి అక్కడ వారి అక్కడ పిల్లలతో అక్కడ బంధువులతో ఒక ఆయనకు అనుభూతి పొందగలరు కదా, అంటే మనస్సుకి ఆ శక్తి ఉంది. యోగులు సూక్ష్మ దేహంతో భౌతికమైనటువంటి అతి చిన్న ప్రదేశాలను కూడా ద్వారా కూడా ప్రయాణించగలరు. ఇక్కడ ఏంటంటే, ఏ వస్తువుకు ఏ స్వభావం స్వతహాగా ఉంటుందో ఆ వస్తువు ఆ స్వభావాన్ని వదిలిపెట్టలేదు. నీరు మెనక పళ్ళం వైపు పారుతుంది, అన్ని ఊర్ధ్వంగా ప్రజలిస్తుంది, ఆ వస్తువుల యొక్క ధర్మాలు కదా అది, దాని వేడుగా అవి ప్రవర్తించవు కదా. అట్లాగే నేను ఈ భౌతిక శరీరమై ఉన్నాను అనుకున్నవాడు సూక్ష్మ స్వరూపి సూక్ష్మ స్థానాల్లో ప్రయాణించలేడు. నేను భౌతిక శరీరమై ఉండలేదు, కేవల భావనా స్వరూపాన్ని, నా భావనని ఐ కెన్ ఎక్స్టెండ్ ఇట్ టు ఎనీవేర్ అన్నటువంటి అనుభవపూర్వకమైన భావనాపూర్వకమైనటువంటి నిశ్చల ఎరుక వారు పంచభూత తత్వాన్ని అధిగమించి ప్రవర్తించగలడు. అటువంటి మానీయులు ఎందరో ఉన్నారు, అంటే ఒక చోట ప్రత్యక్షమై ఇంకో చోట ఒక చోట మాయమై ఇంకో చోట ప్రత్యక్షమైన వాళ్ళందరూ అటువంటి సంకల్పం చేతనే మరి సాక్ష్యం భావనాదేహ భావనతో ఉపాసనతో. అయితే ఇక్కడ ఒక ముఖ్య విషయం, ఒక చోట ఒకడు మాయమై మరొక చోట ప్రత్యక్షం కావచ్చు, లేక అత్యంత సూక్ష్మ, ఇప్పుడు మన సరస్వతి లీలాదేవీలు నిర్వర్తించినట్టుగా తలుపు యొక్క సన్నటి రంధ్రం కూడా లోపల ప్రవేశించనివచ్చు. ఇటువంటి విషయాలు యోగ బలంతో ఎవరైనా చేయవచ్చు. ఈ వ్యవహారానికి అంతటికి పరమాత్మ ధారణ, పరమాత్మ జ్ఞానం, పరమాత్మ అనుభూతి సంథింగ్ డిఫరెంట్ సుమా. ఎప్పుడైతే పరమాత్మ తత్వాన్ని పరం అంటే ఆవల, ఈ జాగృత స్వప్న సుషుప్తులకు ఆవల ఉన్నటువంటి నా స్వరూపము నేను ఆస్వాదించడం కాక, ఈ జాగృత అంతా స్వప్న ద్రష్టలో స్వప్నం అంతా స్వప్న ద్రష్టలోనే ఉన్నంత జాగృతి అంతా స్వప్న జాగృద్రష్ట అయినటువంటి నా ఇండియా ఉన్నది అన్నటువంటి ఆత్మానుభూతి. నేను అహం అఖండమాత్మ అప్రమేయాత్మ నిత్యాత్మ సర్వమునకు ఆధారమైన ఆత్మయే నా నేను రూపంలో ఉన్నది అన్నటువంటి ఆత్మానంద అనుభూతిని సుస్పష్టం చేస్తున్న వారికి ఇక దుఃఖమే ఉండదు. అయితే దుఃఖం అనే దానికి కారణం ఆత్మ కాదు, చిత్తము. చిత్తం అంటే ఈ దృశ్యం పట్ల ఏర్పడిన భావావేశంతో ఏర్పడినటువంటి ఒక వేదన. ఈ చిత్తం కాబట్టి జీవుడు చిత్త శరీరత్వాన్ని కూడా వదిలిపెట్టి దృఢభావంతో ఆత్మ సత్తా చైతన్య స్వరూపాన్ని ఆశ్రయించాలి. దట్ ఈజ్ ది ప్రోగ్రామ్. అందుకు గాను యోగాభ్యాసము, మొహరించిన ప్రయత్నాలు, భక్తి, జ్ఞాన వైరాగ్య మార్గాలు ఇవన్నీ ఉన్నాయి. చిత్తం యొక్క స్థూలత్వం అనే జాగ్యం వదిలించుకున్న తర్వాత ఆత్మ ఆనంద అనుభూతి సమక్షంలో, ఆత్మసత్తా చైతన్యాన్ని ఆస్వాదించే వాని సమక్షంలో ఈ స్థూల సూక్ష్మ దేహాలు విషయములే కావు, అవిషయములే ఉంటాయి. ఒక ఆయన ఒక తాడును చూసి పాము అనుకుంటున్నాను, పాము వల్ల ఏర్పడినటువంటి సంబంధించిన పాముకు సంబంధించిన వికట చిత్త వృత్తులు తొలగిదెలా అది తెలుసుకుంటుంది అంతే కదా. అలాగే ఈ దృశ్యము నా యొక్క కల్పనే, నా స్థూల సూక్ష్మ దేహాలు మమ కల్పనలే అన్నటువంటి భావన, స్థూల సూక్ష్మ దేహాలే కాకుండా అవి అనుభవిస్తున్న దృశ్యం కూడా కల్పనామయమే. ఈ కల్పన కావలో ఉన్న చైతన్య ఆనందమూర్తిని, అఖండమూర్తిని వేటి చేత స్పృశించబడని వారని, అయినప్పటికీ అన్ని రూపాలుగా నేనే ఉన్నాను అనేటువంటి ఆత్మ జ్ఞాన అనుభూతి ఏర్పడినప్పుడు అప్పుడు ఈ జగత్తు గాని, ఈ స్థూల సూక్ష్మ జగత్తు స్థూల సూక్ష్మ దేహాలు గాని బాకీ చేత దర్శించబడుతున్నటువంటి ఈ బ్రహ్మాండాలు, దృశ్యాలు, పంచభూతాలు ఇవన్నీ కూడా తాను చూసి పాము అనుకోవడం వంటిది అని ఆత్మజ్ఞాని గ్రహించిన వాడే తన సిద్ధిలాస ఆనంద తత్వాన్ని చెల్లించకే ఉండగలుగుతాడు. స్వామి ఆత్మానందానుభూతి అన్నారు, ఆత్మసత్తా అన్నారు. ఇంకొంచెం స్పష్టంగా చెప్పండి, ఏదైనా చిన్న ఎగ్జాంపుల్తోనో మా కొంచెం అండర్స్టాండ్ అవడానికి, అటువంటి స్టాండ్ తీసుకోవడానికి. నేను ఆత్మస్వరూపుణ్ణి, ఆత్మసత్తా చైతన్య స్వరూపుణ్ణి అంతేగాని సూక్ష్మ దేహానికి సంబంధించిన వాడి కాదు, స్థూల దేహానికి సంబంధించిన వాడు కాదు అనే భావన నిశ్చలం సుస్థిరం అవడానికి ఏదైనా దృష్టాంతం ద్వారా కొంచెం క్లారిటీ తీసుకోండి స్వామి అని రామచంద్రమూర్తి అడుగుతున్నారు. అప్పుడు వశిష్ఠమహర్షి కొనసాగిస్తున్నారు, ఆయన మనం ఇందాక సర్పరోజు భ్రాంతి తీసుకున్నాం కదా, త్రాడం చూసి పాము అని భావించడం కాదు కాదు, ఇది త్రాడు మాత్రమే అని గ్రహించడం, ఈ రెండింటిలో కామన్ ఏమిటి తెలుసుకొనుట, ఈ రెండు జ్ఞానశక్తి వల్ల ఏర్పడుతున్నాయి కదా. సో జ్ఞానశక్తి అనేది ఏ ఒక్క జీవుడికి కూడా, ఏ ఒక్క శ్రోత కూడా అపరిచయమైనటువంటి విషయమే కాదు, పరిచయమైన విషయమే. అందుచేత జ్ఞానశక్తి మాకింకా అలవడలేదు అని మాట మాత్రం అనకండి. తెలియబడేదంతా తెలుసుకున్నాయనే తత్వమే కదా. తెలియబడేదంతా తెలుసుకునే నా యొక్క భావనా చమత్కారమే అని ఒకనక అవగాహన డెవలప్ చేసుకోవడంలో కష్టమే ఉందయ్యా. అటువంటి భావన చేత స్థూల బుద్ధి నశిస్తుంది. ఈ చిత్తం అనేది సంవిత్తుని, సత్మిత్తుని అంటే ఆత్మసత్తాను ఆశ్రయించి ఉన్నట్లే ఈ జీవుడి యొక్క ప్రయత్నాలు కూడా చిత్తం ఆశ్రయించి ఉంటాయి. అందుచేత చిత్తాన్ని పరిశుద్ధం చేసుకోవాలి. చిత్తం అంటే ఏమిటి అనే విషయం శ్రోతలు, తదితర జనులు చక్కగా అర్థం చేసుకోలేదు కాక. ఈ చిత్తం యొక్క నేతిరేమిటి అనే విషయంలో కొన్ని విషయాలు ఇక్కడ నేను చెప్తానయ్యా, జాగ్రత్తగా వినండి మీరందరూ. ఈ చిత్తము అనేటువంటి ఆకృతి కలిగినటువంటి ఆతివాహిక దేహం, థాట్ బాడీని నిరోధించగలిగేది ఎక్కడ ఏది ఉండదుగా. ఈ స్థూల శరీరి తన యొక్క జ్ఞాన ప్రభావం చేత ఆతివాహిక భావాన్ని పొందుతున్నాడు. అనగా నేను ఇక్కడ ఉంది, అనేక చోట్ల నా ప్రెజెన్స్ ని ప్లేస్ చేయగలను అనేటువంటి భావనను, సుదృఢ భావనను కలిగి ఉంటున్నాడు. ఇప్పుడు చూడండి, మహనీయులు కొందరు సాయిబాబా వంటి వారు భక్తులు ఎక్కడో పిలుస్తుంది అక్కడ ప్రతిష్టం అవుతారు. వారు దేంతో ప్రతిష్టం అవుతున్నారు? ఫిజికల్ బాడీయా? ఫిజికల్ బాడీ అక్కడ సమాధిలో ఉంది కదా, మరి ఏ బాడీతో? వారు సంకల్పం మాత్రంగా తమ భక్తుడికి ప్రియమైనటువంటి భౌతిక రూపంతో అక్కడ ప్రతిష్టం అవుతున్నారు. అనగా వారు ఆదివాహిక దేహంతో దృశ్య దేహాన్ని సంకల్పించుకుని భక్తుడికి దృష్టి తల ముందు ప్రత్యక్షమై వారిని సముద్రిస్తున్నారు. యోగులకు ఇది సాధ్యమే అంటాను, ఇక్కడ మనం ఇది ఎగ్జాంపుల్ గా చెప్తున్నాం. ఓ రామచంద్ర, పరమాత్మ యొక్క పరమాత్మను చిత్తం ఆశ్రయించి ఉంది, చిత్తము చిత్త వృత్తులు ఆశ్రయించి ఉన్నాయి, చిత్త వృత్తులను ఆశ్రయించి భౌతిక దేహం ఏర్పడటం జరుగుతుంది. కాబట్టి పరమాత్మ యొక్క చిత్త వృత్తులను అనుసరించే ఈ భౌతిక దేహం యొక్క ఉత్పత్తి లయాలు కూడా జరుగుతున్నాయి అనేది గమనించు. ఈ పంచీకరణమునకు అంటే ఈ పంచభూతాలు సమన్వయమై దేహంగా నిర్మాణం అవడానికి అసలు కారణం ఏంటి అనే విషయాన్ని శాస్త్రకారులు చక్కగా పరిశీలించారే. వారు మనకి ఏం చెప్తున్నారంటే, జ్ఞాన స్వరూపమైనటువంటి చిరాత్మ అజ్ఞానమును అంగీకరించి నామరూపములకు సంబంధం కల్పించుకుని కల్పనామయ జగత్తుతో తెలిసడం జరుగుతోంది అని మనకు సమాధానంగా ప్రసాదిస్తున్నారు. సో అజ్ఞానం చేతనే స్థూల దేహ విభాగం ఏర్పడుతోంది అనేది విమర్శనం చేత. ఏమండి, సినిమా చూస్తూ ఉన్నాం అనుకోండి, సినిమాలో విమర్శ అవడానికి కారణం ఏంటి? నేను అండ్ అన్ అవుట్ సైడర్ హావింగ్ కమ్ హియర్ దిస్ ఆల్ సంబడికి హ్యాస్ క్రియేటెడ్ దిస్ మూవీ, ఇట్స్ ఓన్లీ క్రియేషన్, ఇందులో సత్యమే లేదు అని ఏమర్చడం వల్ల సినిమా అనేటువంటి సందర్భంలో ఆ ద్రష్ట చూసి ఆయన ఇమర్చి అవుతున్నాను. సో అక్కడ ఏం ఇన్వాల్వ్ అయింది? తన తన యొక్క ఒరిజినల్ స్టేట్ ని కించిత్ ఏమర్చడం. ఇక్కడ కూడా చిదాత్మత్వాన్ని ఏమర్చడం చేత, ఈ అజ్ఞానం అంగీకరించడం చేత దృశ్యం అనుభవం అవుతోంది. వాస్తవానికి అబ్సల్యూట్ సెల్ఫ్ ఉంది చూసావు, అధిష్టాన సత్తా, చిత్ సత్తా అంటే జీవుడు యొక్క వాస్తవ సాక్షి స్వరూపం, అది తప్పితే ఇంకా ఎక్కడా ఏది లేదయ్యా. అందుచేతనే ఈ భూతాకాశము, చిత్తాకాశము, మహాకాశము ఇవన్నీ వేరు వేరు కావు. ఇవన్నీ యొక్క మెయిన్ ప్రోడక్ట్, వీటికి రా మెటీరియల్ చిత్తాకాశం, చిరాకాశం యొక్క సంకల్పమే, చిత్సత్వ యొక్క సంకల్పమే అని మనం ఇవరకు కొన్నిసార్లు చెప్పుకున్నాం. ఇవన్నీ కనపడేదంతా దృశ్యము, ద్రష్ట, దర్శనము ఇదంతా ఒకే సత్తా యొక్క చమత్కారమే అని గ్రహించడమే ఇక్కడ మనం జ్ఞానం అని వేదాంత శాస్త్రంలో మనం చెప్పుకుంటాం, ఆధ్యాత్మ శాస్త్రంలో మనం అనుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ ఒక చిన్న విషయం గమనించాలి రామచంద్ర, చిత్తమునందు ఏది ఉదయిస్తే అదే దృశ్యమునందు అనుభూతం అవుతుంది, ఎక్స్పరిస్తుంది. సో ఏ అనుభవమైనా చిత్తంలో కలదే దృశ్యంలో ప్రతిబింబిస్తుంది, చిత్తంలో లేనిదేది దృశ్యంలో ప్రతిబింబించదు అని ఆధ్యాత్మ శాస్త్ర సిద్ధాంతం. అలాగే ఒకళ్ళ మీద నాకు కోపం వచ్చింది, వాళ్ళు అటువంటి వాళ్ళండి, వాళ్ళు నమ్మకూడదండి, వాళ్ళు మంచివాళ్ళు కాదండి అంటే మంచివాళ్ళు కాకపోవటం నమ్మకూడదు, ఇటువంటివన్నీ కూడా మొట్టమొదట నా చిత్తంలో రూపుదిద్దుకుంటేనే అది దృష్టిలో అనుభూతం అవుతుంది. అందుకనే మన దృష్టిలో చెడు ఉంటేనే చెడు కనబడుతుంది, మంచి ఉంటేనే మంచి కనబడుతుంది, జ్ఞానం ఉంటే ఆత్మయే కనబడుతుంది అని చెప్పలేదండి పెద్దలు. చిత్తంలో ఏ ఆవేశము, ఏ భావన ఉన్నదో, ఇకనైట్ అయినదో అదే దృశ్యంలో దృశ్యంగా ప్రతిబింబిస్తోంది అని గమనించాలి రామచంద్ర. కాబట్టి అందుకనే చెడు దృష్టి చేత చెడు కనబడుతుంది, ఆ మంచి దృష్టి చేత మంచి కనబడుతుంది, ఆత్మీయ దృష్టి చేత పరమా సర్వము స్వస్వరూప పరమాత్మ సత్తాగా నేనే ఇన్ని రూపాలుగా ఉన్నాను అన్నటువంటి ఒక ఉన్నత ఆత్మానుభూతికి కారణమవుతుంది. చిత్రంలో ఏముంటే అదే దృశ్యంలో అనుభవం అవుతుంది అని మరొకసారి శాంతీకరిస్తూ చెప్తూ వస్తున్నాను రామచంద్ర. ఈ చిత్తం ఉంది, అర్థమైంది కదా నీకు? కాశీరాము కడుతున్నారు స్వామి, చిత్తం గురించి
చిత్రంలో ఏది ఉదయిస్తే అదే దృశ్యంలో అనుభవం అవుతుంది అంటే నాకు చెడు ఉంటే చెడు కనబడుతుంది, మంచి ఉంటే మంచి కనబడుతుంది అని కదా మీరు సిద్ధాంతం ఇక్కడ ఇచ్చేది. ఏదో కొత్త విషయం చెప్తున్నారు స్వామి. అసలు ఈ చిత్తం అంటే ఏంటి? ఈ చిత్తం యొక్క రూపం ఏంటి? దీని కాన్సెప్ట్ ఏంటి? చిత్తం అని దేన్ని అంటున్నాం? కొంచెం సైంటిఫిక్ గా కొన్ని విషయాలు మాకు ఇక్కడ దయచేసి తెలియజేయవలసిందని మీరు కాంతిస్తున్నాను స్వామి చెప్పండి. అప్పుడు వశిష్ఠ మహర్షి కొనసాగిస్తున్నారు, నాయన భావము అభావము వస్తుంది కదా ప్రతి జీవుడికి. ఈ భావ అభావముల మధ్యలోను యువతల ఆవల ఉండి వాటిని భావాభావములు ప్రదర్శిస్తున్న తత్వం ఏదైతే ఉందో దానిని మనం చిత్తము అంటున్నాం. అతని చిత్తం అయ్యా అత్యంత సూక్ష్మమైంది. భావ అభావముల మధ్య ఒక భావము ఇంకో భావము మధ్య భావాతీతమై భావములకు ఆధారమై ఏదైతే వెలయిస్తూ ఉన్నదో, ఏదైతే కారణమై ఉన్నదో దాన్ని మనం చిత్తము అని పేర్కొచ్చాం. అందుచేత చిత్తము ఈ భూతాకాశం కంటే కూడా అత్యంత అప్రత్యక్షమైంది, అత్యంత సూక్ష్మమైంది అని మళ్ళా గుర్తు చేస్తున్నాను. అటువంటి చిత్తము మహత్తరమైనటువంటి శక్తి కలిగదయ్యా. ప్రతి ఒక్క జీవుడి యొక్క చిత్తము మహత్తరమైనటువంటి శక్తి సమన్వితమై ఉన్నది అని సర్వ శ్రోతలకు నేను ఇక్కడ గుర్తు చేస్తున్నాను. ఆ చిత్తమే చిగురు ఆకులలో రసస్వరూపమై, జలంలో తరంగ స్వరూపమై, శిలామధ్యంలో సౌమ్యంగా, మేఘాల్లో వర్ష స్వభావంగా, ఆయా సర్వ వస్తువుల్లో ఆ వస్తువుల యొక్క స్వభావంగా ఏర్పడి ఉన్నది ఈ దశ యొక్క చిత్తమేనయ్యా. అటువంటి చిత్తం తన ఇష్టం వచ్చినట్టుగా ఆకాశంలో సంచరించగలదు, కొండ గుహల్లో ప్రవేశించగలదు. ఆహా, చిత్తం యొక్క మహిమని ఏం చెప్పమంటావయ్యా? మైండ్ యొక్క మహిమ, చిత్తం యొక్క మహిమ. ఈ చిత్తం భావనతో తయారైంది కదా, భావనకి మధ్యలో ఏర్పడి ఉన్నది కదా, ఈ ఆ రెండింటికి ఆధారమై ఉన్నది కదా. అటువంటి చిత్తం యొక్క గొప్పతనం చెప్తున్నాను వింటున్నావురా. మనో ఎక్కరోజు తత్కృతం భవతి. మనస్సు ఇక్కడ చిత్తం అన్న మనసు అన్న ఒకటిగా అర్థం చేసుకోండి. మనస్సు అంటే ఆలోచన, చిత్తం అంటే ఇంట్రెస్ట్. ఈ రెండు కలిస్తేనే భావన ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పుడు మనం చిత్తం అనేది మనస్సు అని కూడా సమన్వయించుకోవాల్సినదిగా శ్రోతలకు మనం చేస్తూ, ఈ మనస్సు లేక చిత్తము అనంత ఆకాశ వ్యాప్తి అయి ఉన్నది. అది దేనిని ఇది నాకు దుఃఖము అనుకుంటే అది దుఃఖంగా ప్రార్థిస్తుంది, ఇది నాకు ఇష్టం లేదు అనుకుంటే ఇష్టం లేకుండా ప్రార్థిస్తుంది. వీళ్ళ ముఖం చూస్తే నాకు సత్యంత బాధగా ఉంటుంది అంటే ఆ బాధను క్రియేట్ చేస్తుంది. చిత్తమే ఈ నాటకం అంతా, జగన్నాటకం అంతా నడుపుతోంది. మనో ఎక్కడో తీ తత్కృతం భవతి. మనస్సు ఏం చేస్తుందో అదే చేయబడుతున్నదే జగత్తులో దృశ్యంలో కనిపిస్తోంది. అటువంటి చిత్తం యొక్క గొప్పతనం ఏం చెప్పమంటావయ్యా? అది అనంత ఆకాశ వ్యాప్తి. అంతేకాదు, నేను ఈ ఆకాశమంతా నిండి ఉండి ఆకాశమునకు సాక్షిని కారణమై ఉన్నాను అనేటువంటి భావనను సిద్ధింప చేసుకోగలదు. నా బొంద, నేను ఒక దేహాన్ని వాళ్ళ ఈ దేహంలో కట్టుబడి ఉన్నాను, నా కర్మ ఇంతే, పూర్వజన్మలని అనుభవిస్తున్నాను, నా నేను అనేక దుఃఖాలు అనుభవిస్తున్నాను అనే భావనను అది జనింపు చేయగలదు. అత్యంత అల్పాన్ని అల్పత్వాన్ని అది భావన చేయగలదు. ఈ విశ్వాంతరాల కేవల సాక్షితత్వాన్ని అనుభూతం చేయగలదు. చిత్తానికి అంతటి శక్తి ఉంది, ఇంతటి బలహీనత ఉంది. అది క్షణంలో పరమాణువుగా మారగలదు, జగత్తుగా మారగలదు, బ్రహ్మాండంగా మారగలదు, బ్రహ్మాండముల అసంఖ్యాత బ్రహ్మాండముల శరీరి కాగలదు, పర్వతముల దృఢంగాను ఉండగలదు, పిల్లగాలికి కదిలే చిగురు టాపులాగా క్షణక్షణం క్షణికంగాను ఉండగలదు, పర్వతంపై వనరూపంలో ఉండగలదు, సముద్ర జలమునకు జలం వేరు, ఆ జలంలో ఉండేటువంటి సురుగుండాలు వేరు అనగలవా, లేక తరంగాలు వేరు అనగలవా? సముద్ర జలం వేరండి, తరంగాలు వేరండి, అందులో సుళ్ళు వేరండి, సుళ్ళు అంటే సర్పించండి, సురుగులు వేరు అని అంటామా? లేదు కదా. కోటాన కోట్ల బ్రహ్మాండాలు ఉండవచ్చు కాక అవన్నీ చిత్తంలోనే, చిత్తంచే కల్పించబడి మాత్రమే ఉన్నాయి. అంతేగాని
సదాగా బ్రహ్మాండాలు లేవు, దృశ్యము లేదు, చిత్తము యొక్క కల్పనే దృశ్యంగా సిద్ధిస్తోంది. ఈ దృశ్య బ్రహ్మాండముల రూపమున ఆలోచిస్తున్నది, ధారణ చేసినది చిత్తమేనయ్యా. ఒక మాట చెప్పమంటావా, ఒక ద్రష్ట ఏ దృశ్యాన్ని చూస్తున్నాడో ఆ దృశ్యంలో మంచి వాళ్ళు, చెడు వాళ్ళు, అయిన వాళ్ళు, కాని వాళ్ళు, ఇష్టమైన వాళ్ళు, అయిష్టమైన వాళ్ళు, బాధ కలిగించే వాళ్ళు, సుఖం కలిగించే వాళ్ళు, ఇవన్నీ రూపాలు చిత్తమే ఆయా వేషాలు వేస్తోంది. స్వకీయ చిత్తం చేతనే దృశ్యం అనుభవం అవుతోంది అనేది మా అధ్యాత్మ శాస్త్రం గమనించి మన ముందు ప్రతిపాదిస్తోంది అయ్యా. అంతా చిత్తమే, చిత్తం తప్పితే ఇంక సరే లేదు. ఎడారిలో అండమావుల్లో జలం కనిపిస్తుంది అనుకో, ఇందుకు జలత్వ బుద్ధి చేత, జలత్వ బుద్ధి చిత్తం యొక్క చమత్కారం చేత. కాబట్టి ఎడారుల్లో ఎండమావుల్లో జలం ఉన్నదే భ్రమ కూడా చిత్తం యొక్క పరిపక్వతయే, చిత్తం యొక్క క్రియయే. ఇగో ఒక ఆయన జీవించి, ఈయన ఒక గొడ్రాలు ఉందండి మా ఊళ్ళో, ఆయన రెండవ కొడుకండి ఈయన అని అర్ధరహితమైనటువంటి ప్రయోగంలో సత్యాన్ని చిత్తం కల్పించుకుని చూసుకోగలదు. అటువంటి సత్యాన్ని కదా, అంటే గొడ్రాల యొక్క రెండవ కుమారుడే ఈయన అంటే ఆ వాక్యమే అర్ధరహితం కదా. ఈ జగత్తు కూడా అంత చమత్కారంగాను అర్ధరహితంగాను చిత్తం కల్పించుకుని ఆస్వాదిస్తోందయ్యా. వాస్తవానికి ఆకాశ స్వరూపుడే అయినటువంటి ఈ జీవుడు తన ఎందు స్వయం కల్పితంగా ఏర్పరచుకున్నటువంటి పరమాత్మకమైనటువంటి బుద్ధిచే బ్రహ్మాండ రూపుడై విస్తరించుతున్నాడు. ఆ విస్తారమే చిత్తం యొక్క చమత్కారం. ఈ జగత్తులు, ఈ దృశ్యాలు ఇవన్నీ ద్రష్ట యొక్క చిత్తం యొక్క చమత్కారాలేమయ్యా. సో చిత్తం యొక్క ప్రత్యక్ష రూపమే ప్రతి ద్రష్ట యొక్క అనుభూతమైన జగత్తు అని సూటిగా చెప్తున్నాను. ఈ చిత్తం చేత ఏ జీవుడైతే తన చిత్తం చేత నేను ఈ శరీరమును, కర్మబద్ధుడును, ప్రారంభ కర్మాలు నన్ను బంధిస్తున్నాయి, ఈ దృశ్యంలో ఒక పదార్థంలా ఉండిపోయి ఇట్లాగే ఈ గతి, ఈ భౌతిక దేహానికి సంబంధించిన వారు నా వారు, వారందరూ పరాయి వారు, ఈ శరీరం క్షీణిస్తూ ఉంటే నేను పీడించబడుతున్నాను, ఇవన్నీ కూడా చిత్తము యొక్క జాజ్యములు మాత్రమేనయ్యా, చిత్త కల్పన ఏం మాత్రమే, అవన్నీ ఆ విధంగా అనుభూతమవుతున్నది చిత్తము తాను కల్పించుకుంటుంది. ఈ చిత్తం ఎవరిది? చిదాకాశ స్వరూపుడైన ఈ జీవుడు, ఆత్మస్వరూపుడైన ఈ జీవుడు తన కల్పనా విభాగంగా ఈ చిత్తాన్ని కల్పించుకున్నాడు. ఈ జీవుడు ఇటువంటి అనేక అసత్య భావ పరంపరలను గాలిలో ఏర్పడే సుదుర్లాగా పొందుతున్నాడు. కారణం తను కల్పించుకున్న చిత్తమే. చిత్తం అంటే ది హ్యాబిట్ ఆఫ్ ఫీలింగ్ ఆర్ థింకింగ్ యొక్క ఎసెన్సే. చిత్తం అంటే ఇష్టము అని చెప్పవచ్చు. ఎప్పుడైతే చిత్తం సంకుచితమై ప్రవర్తిస్తోందో అప్పుడు నేను దేహబద్ధుడను, వ్యవహార బద్ధుడను, ఎవరైనా నన్ను గౌరవిస్తే చాలా సుఖం పొందుతాను, ఎవరైనా చిన్న మాట అనగానే చాలా బాధపడతాను, ఇటువంటి సంకుచితత్వం అంతా చిత్తం చేత కల్పించుకున్న జీవుడు పర్పస్ఫుల్గా తనకు తానుగా బద్ధులవుతున్నాడు. ఎందుకంటే వాస్తవానికి ఈ జీవుడు చిదానంద స్వరూపుడే కదా. ఇతని దుఃఖం అనే ప్రశ్న ఎక్కడుంది? చిత్తం వల్లే. అనుభవించేదంతా చిత్తమే. బంధమోక్షాలు మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో అనే విధంగా ఈ సంకుచితత్వం అంతా చిత్తం యొక్క కల్పన సామర్థ్యమే. ఈ చిత్తము నేను చాలా అల్పుణ్ణి అని జీవుడుకు అత్యంత అల్పభావనా తేగలదు. ఈ విశ్వమంతా నేనే అనే సామర్థ్యం కూడా ఆ చిత్తంలో ఉంది. అప్పుడు శ్రీరామచంద్రుడు, స్వామి మిమ్మల్ని చిత్తం గురించి అడిగాను, చిత్తం గురించి రకరకాల విశేషాలు చెప్తున్నారు, చాలా సంతోషం స్వామి. అయితే చూడండి, కిం చిత్తమే దద్భవతి కిం వా భవతి నో కథం. మీరు చెప్పినట్టుగా బ్రహ్మాండాలు కల్పించేటువంటి శక్తి మా చిత్తానికి ఉందంటారా?
సరే ఉన్నాయంటున్నాం. మాలోని ప్రతి ఒక్కరి చిత్తానికి బ్రహ్మాండాలు కల్పించే శక్తి ఉన్నదని మీరు అంటున్నట్టుగా ఉన్నదని అంటున్నాం. కథమేవ అసద్రూపం నాణ్యద్భవతి వీక్షణాత్. మీరు చెప్పింది నిజమే అనుకున్నాం, అయితే మా చిత్తములన్నీ వేరు వేరు జగత్తులు అనుభవిస్తున్నాయా? లేదు కదా, మేమందరం కలిసి ఒకే జగత్తును అనుభవిస్తున్నాం కదా. ప్రతి ఒక్కరూ గొప్ప జగత్తును కల్పించుకుని ఆస్వాదించారు. ప్రతి ఒక్కరూ చిత్తము అనేటువంటి ఒక వస్తువు కలిగి ఉన్నారు, దాని ద్వారా బ్రహ్మాండాలే కల్పించుకోగలరు అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని మీరు చెప్తున్నారు. కానీ మేము అనేకులం కలిసి ఒక జగత్తులో ఉండి అనే చిత్త వ్యాజ్యాలన్నీ పొందుతున్నాం. హౌ డు యూ ఇంటర్ప్రెట్ బోత్ దీస్ థింగ్స్ స్వామి? మా చిత్తమునకు బ్రహ్మాండాన్ని విస్తరింపజేసే శక్తి ఉన్నది అని మీరు నూతన విషయం చెప్తున్నారు. మాకు చాలా ఆశ్చర్యం వేస్తోంది. మేమేమనుకుంటున్నాం, ఎవరో కల్పించిన జగత్తులో కర్మల ప్రభావం చేత ఆసక్తాదుల కారణంగా ప్రవేశించాము, భద్రం అయ్యాం అని మాత్రమే అనుకుంటున్నాం. కానీ ఎవరో కల్పించిన బ్రహ్మాండం వంటిది మా చిత్తానికి కూడా బ్రహ్మాండాలు కల్పించేంత శక్తి ఉన్నది అనే భావన చేయట్లా అనే అవగాహన రావట్లా. మేము ఏమనుకుంటున్నామంటే, స్వామి వశిష్ఠ మహర్షి ఈ ప్రకృతి యొక్క నిరంకుశత్వంచే అస్వతంత్రులమై ఉన్నాము, వద్దులమై ఉన్నాము, మా ప్రారంభ కర్మల యొక్క చేతిలో కీలుబొమ్మలై ఉన్నాము అని నమ్ముతున్నాం. గాని మా చిత్తము బ్రహ్మాండములను సంకల్ప మాత్రంగా సృష్టించి లయింపజేసుకోగలదు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కూడా సృష్టించుకోగలదు, అన్నిటికీ కావల ఉండగలదు, ఆత్మానుభూతి పొందగలదు, కేవల సాక్షిగా ఉండగలదు, బ్రహ్మాండాలను సంకల్పించి లయింపజేసుకోగలదు అనే నూతన విషయం చెప్తుంటే మాకు చాలా మహత్తరంగాను చాలా ఆశ్చర్యకరంగాను ఉంది స్వామి. ఇదిలా ఉంచి ఇంకొక చిన్న సందేహం కూడా, మా ఇక్కడ మా సభికులు సభలో చాలా మంది ఉన్నాం కదా స్వామి, మాకు అందరికి చిత్తము అనేది ఉంది కదా, మేమందరం ఈ జగత్తును చూస్తున్నాం కదా, మేమందరం వేరు వేరు జగత్తును చూస్తామా లేక అందరం కలిసి ఒకే జగత్తును చూస్తామా? ఈ జగత్తు అనబడేది స్వతహాగా అస్తిత్వంగా ఉన్నదా లేదంటారా? ఎవరికి వారే కల్పించాడా? ఎవరో కల్పించిన దానిలో మేమున్నామా? ఎవరికి వారే వారి కల్పనలో అనుభవిస్తున్నామా? అసలు ఈ కథంగా అంతా ఇక్కడ జరుగుతున్నటువంటి కథంగా అంతా ఏమిటి స్వామి? కైండ్లీ ఎక్స్ప్లెయిన్ టు మీ. అప్పుడు వశిష్ఠ మహర్షి చెప్తున్నాడు, రాఘవ నేను చెప్పేది నువ్వు చాలా అత్యంత సూక్ష్మ బుద్ధితో గ్రహించాలయ్యా, గ్రహిస్తున్నావు కూడా నాకు అర్థమవుతుంది. నేను చెప్పేది పరమ సత్యం, ప్రతి ఒక్కరి చిత్తం అఖండమైనటువంటి శక్తివంతమై ఉన్నది అన్న దానిలో ఏ మాత్రం అబద్ధం లేదు, ఏ మాత్రం అసత్యం లేదు. ఆత్మజ్ఞానులందరికీ ఈ విషయం సుస్పష్టంగా తెలిసిన విషయమే. ఈ సభలో అనేకులు ఈ విషయం నిర్దిష్టంగా తెలిసే ఉన్నారు. ప్రత్యేకమేవ యశ్చిత్తం తదేవం రూపశక్తికం పృథక్ ప్రత్యేకం ఉదిత ప్రతిచిత్తం జగద్భ్రమ. ప్రతి ఒక్కటి యొక్క చిత్తానికి అనంత శక్తి ఉంది. ఏ అనంత శక్తి? బ్రహ్మాండాలు కల్పించుకునే శక్తి ఉంది, వేరు వేరు జగద్భ్రమలు పొందే శక్తి ఉన్నది. ఎవరో కల్పించిన జగత్తులో నేను ఇరుక్కున్నాను అని భావించే శక్తి కూడా ఉన్నది. అంటే అత్యంత ఉత్కృష్టత్వం, అత్యంత అల్పత్వం కూడా ఈ చిత్తం క్షణంలో కల్పించుకుని అనుభవించగలదు, బంధంగా అనుభవించగలదు, మోక్షాన్ని అనుభవించగలదు. ఈ చిత్తం యొక్క శక్తి అటువంటియా? కనుక మరొకసారి చెప్తున్నాను, ఓ సభికులారా, ఓ శ్రోతలారా, ఓ రామచంద్ర, మీలో ప్రతి ఒక్కరి చిత్తానికి లేక మనస్సుకు అనేక బ్రహ్మాండాలు విస్తరింపజేయగలిగే శక్తి ఉన్నది. అంతేగాని నేను ఎవరో కల్పించిన ఒక బ్రహ్మాండంలో ఒక ఇంట్లో మొగుడు చేత, పెళ్ళ చేత, సందర్భాల చేత ఇరుక్కునే కల్పనల నా కర్మ పట్టింది అన్నంత స్వల్పత్వాన్ని పొందవలసిన అవసరం లేదు. ఏ చిత్తంతో ఇది పొందుతున్నారో అదే చిత్తంతో బ్రహ్మాండాలు కూడా కల్పించగలదు. అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ. ప్రతి ఒక్కరిని చిత్తము అంతగా శక్తివంతం అయి ఉన్నది అని సిద్ధాంత పూర్వకంగా, ఆధ్యాత్మ సిద్ధాంత పూర్వకంగా ఘంటా పదంగా నేను డిక్లేర్ చేస్తున్నానయ్యా. అయితే ఈ విషయం సుస్పష్టం అవడానికి రామచంద్ర, అసలు ఈ చిత్తం ఎవరికి చెందినది అనే ప్రశ్నకు మొట్టమొదటి సమాధానం తెలుసుకోవాలి. చిదా చిత్సత్త చిదాకాశ స్వరూపుడైనటువంటి పరమాత్మయే తన ఎందు తన యొక్క కల్పన చేత చిత్తము అనే దాన్ని కల్పించుకుని ఆ చిత్తం కల్పించినటువంటి బ్రహ్మాండాన్ని విస్తరింపజేసుకుంటున్నాడు. సో చిత్తానికి వెనకాల ఎవరున్నారు? పరబ్రహ్మ సత్తయే ఉన్నది అని ఇవరికే మనం ఈ విషయం చెప్పుకున్నాం కదా. ఓ రామచంద్ర, మనలో ప్రతి ఒక్కరూ చిదాకాశ స్వరూపులే. నువ్వు, నేను, ఇక్కడి సభలోని వారు, ఈ శ్రోతలు, అలాగే భవిష్యత్తులో ఈ నేను చెప్తున్నటువంటి ఉంచిన వాళ్ళు అందరూ కూడా చిత్సత్త ఆనంద స్వరూపులే. వారు చిత్ నుంచి చిత్తము కల్పించబడుతోంది. చిత్సత్త స్వరూపుడు తన నీరగా తన క్రీడ కొరకు తన సరళ కొరకు చిత్తం కల్పించుకుంటున్నారు. కాబట్టి ఒక పిల్లవాడు ఉన్నాడండి, చాలా తెలివిగలడు. ఆ తెలివితో పెద్దలందరూ చదువుకో అంటారు, కానీ ఆయనకి సినిమాల మీద ఇష్టం కల్పించుకుని సినిమాలు టీవీ చూస్తారు. ఇప్పుడు అతను చిత్తంతో ఏం కల్పించుకున్నాడు? ఆ చదువు అక్కర్లే, సినిమాలు ఇష్టం, టీవీ ఇష్టం అని కల్పించుకున్నాడు. అతని చిత్తానికి టీవీ సినిమాలు ఇష్టము అని కల్పించుకునే శక్తి ఉంది. నేను బాగా చదువుకోవాలి అనే శక్తి ఉంది. ఈ బ్రహ్మాండాలను కూడా నేను కల్పించగలను అనేటువంటి శక్తి కూడా దాగి ఉన్నది ఆ చిత్తానికి. లేకపోతే ప్రతి జీవుడు పడుకోగానే ఈ స్వప్న బ్రహ్మాండాన్ని కల్పించుకుని ఆస్వాదించట్లేదండి. అది చిత్తం యొక్క చమత్కారమే కదా. ఓ రామచంద్ర, నీవు, నేను, ఈ సభికుడు, భూత భవిష్యత్ వర్తమానంలోని ప్రతి ఒక్క జీవుడు కూడా చిదాకాశ స్వరూపుడే. చిత్తం అనేది చిదాకాశ స్వరూపాన్ని ఆశ్రయించి ఉన్నది, అంతేగాని చిదాకాశ స్వరూపాన్ని బంధించదు. చిత్సత్తా స్వరూపమే మనం అందరం. ఓ జలంలో అనేక తరంగాలు బయలుదేరాయ్యా. తరంగాలు ఒకనక జలంలో కొన్ని తరంగాలు బయలుదేరినాయండి. ఆ బయలుదేరిన తరంగాలు కొన్ని తరంగాలు ఏమైనాయంటండి, జలాన్ని బంధించాయండి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చామనుకో, దాని అర్థం ఉందా? జలంలోని తరంగాలు కొన్ని జలాన్ని బంధించడమేటయా? నా బొండ అర్థమైన స్టేట్మెంటేనా? పరమాత్మ జీవుడిగా కనిపిస్తూ తద్వారా తన ఆత్మస్వరూపాన్ని భద్రుని చేసుకున్నాడు అనేది ఎక్కడ సంబంధించమయ్యా? అదంతా చిత్త చమత్కారం. చిత్తం స్వీయ కల్పితమే కదా, అది యొక్క చిత్తం యొక్క చమత్కారమే కదా. ఏ విధంగా తరంగములకు తరంగముల చేత జలము బంధించబడటం అనేది అంతరహితమో, జలం ఖండించబడుతోంది అనేది మన అసలు ఏమాత్రం ఒప్పుకోవడానికి వీలు కాని వాక్యమో. అట్లాగే చిదాకాశము చిత్తముకే బద్ధం అవుతోంది అనేది కూడా అటువంటిదేనయ్యా. చిదాకాశం సర్వదా అఖిన్నము, అఖండము. చిదాకాశమే చిత్తముగా, చిత్తు నుంచే చిత్తు వస్తుంది. ఆ చిత్తు నుంచి బ్రహ్మాండాలు వస్తున్నాయి, లేక బంధం వస్తుంది, లేక దుఃఖం వస్తుంది, లేక దురభిప్రాయాలు వస్తున్నాయి. నేను జీవుడను, బద్ధుడను, దేహమాతుడను, పుడతాను, చచ్చిపోతాను, సావుకు విషయాన్ని అవుతాను, సావుకు ఆహారాన్ని అవుతాను, ఇవన్నీ కూడా అదే చిత్తం కల్పిస్తాం. ఆ చిత్తాన్ని కల్పిస్తున్నది ఎవరు? చిదాకాశ స్వరూపుడు అనుకోండి, నీ దగ్గరయ్యా చిత్తత్వ స్వరూపుడు కదా. సో నీవు కల్పించిన చిత్తానికే అంత శక్తి ఉంటే ఇక నీ శక్తి గురించి ఏం చెప్పాలి? చిత్తత్వ స్వరూపం యొక్క మహత్యాన్ని ఏం చెప్పాలి? చిత్సత్త చిరాకాశము ప్రతి జీవుని యొక్క స్వస్వరూపము, సర్వదా సర్వమునకు అభిన్నము, అఖండము, అప్రమేయము, నిత్యము, సత్యము, పరమానందం. ఈ జీవుడు, నేను బ్రహ్మాండంలో ఒక వ్యష్టి జీవుణ్ణి, ఒక సమిష్టి జీవుణ్ణి, ఇవన్నీ కూడా చిత్తం చేసేటువంటి డ్రామాగా. జలంలో మహాసముద్ర జలంలో అసంఖ్యాత లక్షల కోట్ల తరంగాలు బయలుదేరినట్టుగానే ఈ చిత్రము అనే మహాసముద్రంలో వ్యష్టి జీవులు, సమిష్టి జీవులు బయలుదేరుతున్నారు. నేను బద్ధుడను, నేను శరీరమును, జన్మలు ఎత్తువాడను, ఇక నాకు కావలేదు. వారు ఆ మాట అనగానే తెల్లవాళ్ళు నేను ఎంతో బాధపడ్డాను, తెల్లవాళ్ళు నిద్రపట్టలేదు, ఆ మాటల్ని ఆనంద మాత్రమే నాకు ఎంతో దుఃఖం వచ్చింది. ఇదంతా చిత్తం చేసే డ్రామా. చిత్తాన్ని బలహీనపరుచుకోవడం వల్ల ఈ ఈ సత్తాస్వరూపుడైన జీవుడు తనను తాను దుఃఖితుని చేసుకోవడం వంటిది కదయ్యా. అలా దుఃఖితుని చేసుకునేటువంటి భావవేశం గలవాన్ని మనం వ్యక్తి జీవుడనో జీవుడనో అంటున్నాం. అనగా
సిద్ధత స్వయముగా తన యొక్క భావ ఆవేశంతో తనపై తాను స్వల్పత్వాన్ని ఆపాదించుకుని అనుభవిస్తున్నప్పుడు అతని మనం జీవుడు అని ఒక టెక్నికల్ నియమించు. వాస్తవానికి జీవుడు అనేది కల్పిత మాత్రమే అని కూడా మనం అనుకున్నాం. డ్రామాలో ఒక రోల్ ప్లే చేసినప్పుడు అది కల్పిత, డ్రామాలో కల్పితమే కదా, జీవుడు కూడా కల్పితమే. ఈ జీవుడు అనబడేవాడు స్వయంగా అసత్యత్వ బుద్ధిని అంగీకరించి అది ఎక్కడి నుంచి పులికి కూర్చున్నాడు, తన తన చిత్తం చేత అసత్యత్వ బుద్ధిని అంగీకరింపజేసి బంధం అనుభవిస్తున్నాడు. కానీ అదే చిత్తము వాస్తవానికి అనేక బ్రహ్మాండాలు కల్పించగలిగినటువంటి శక్తి కలిగి ఉన్నదయ్యా. కనుక ఆతివాహిక దేహం, సూక్ష్మదేహం, ప్రతి జీవుడి యొక్క సూక్ష్మదేహం అంత మహత్తరమై ఉన్నదని మీకు గుర్తు చేయడానికి చిత్తం యొక్క గొప్పతనం మనం ఈ విధంగా చెప్పుకుంటూ వస్తున్నామయ్యా. మీకు ఈ విషయం మరికొంత సుస్పష్టపడటానికి ప్రళయము, ప్రళయానంతర సృష్టి అనేటువంటి ఆధ్యాత్మ శాస్త్రంలోని ఒకనొక చమత్కారమైన విషయం చెప్తాను రామచంద్ర, అది కూడా విందువు గాని అది విన్న తర్వాత మళ్ళా మనం కథలోకి వెళ్ళి ఆ యొక్క విషయాలు మనం చూద్దాం. నేను చెప్పేటువంటి ప్రళయము, ప్రళయానంతర సృష్టి, భ్రమ యొక్క ప్రవేశము, ఈ విషయాలు నువ్వు విన్న తర్వాత చిత్తం ఎటువంటిది, వాటి నేచర్ అనేది సుస్పష్టమవుతుంది. అప్పుడు చిత్తాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా ఉపయోగించుకోకూడదు, ఎట్లా హౌ టు ఎంప్లాయ్ దిస్ చిత్తం అనే విషయంలో ఒక క్లారిటీ శ్రోతలకు వస్తుంది అని నేను మనవి చేస్తూ ఇది మనం ముందు ముందు కొనసాగిద్దాం చక్కగా. స్వస్తి ప్రభ్యాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమ్మహీజాం గోబ్రాహ్మణేభ్య సుఖినో భవంతు లోకాం సమస్తాం శుభమస్తు నిత్యం. కాలే వర్షతు పర్జన్యే పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా. ఓం శివనామ నిభావితే అంతరంగే మహతి జ్యోతిషి మాననీమయా ద్వే దురితాన్యపయాంతి దూరదూరే మూరాయాంతి మాంతి మంగళాని. వృతే సకల కళ్యాణ భజనం యత్ర జాయతే పురుష సమజం నిత్యం ప్రజామి శరణం హరి ఓం. శం నో మిత్ర శం వరుణ శం నో భవత్వర్యమా శం నో ఇంద్రో బృహస్పతి శం నో విష్ణురుక్రమ నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఘృతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం లోక కళ్యాణార్థం శ్రీ రామచంద్రమూర్తి పాదారవిందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సంతు. అసతో మా సర్గమయ తమసో మా జ్యోతిర్గమయ జోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.